ममतायशिरोग्रीवम् धारयन् अचलम् स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रम् त्वम् दिशश्चानवलोकयन् కళ్ళు మూసుకుని శరీరమును నిటారుగా ఉంచుకుని స్థిరముగా కూర్చోండి. శ్వాసను నాసికాగ్రం మీద లోపలికి ఎలా వెళ్తోంది, బయటికి ఎలా వెళ్తోంది అన్నది గమనించుకోండి. ప్రపంచంలో కళ్ళు మూసుకునే వినండి, కళ్ళు తెరవాల్సిన పని లేదు. ప్రపంచంలో భారతదేశం యొక్క పాత్ర అనాదిగా గురు పాత్ర. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలన్నీ కూడా గురుచేతనత్వాన్ని చాలా సులభంగా అర్థం చేసుకోగలవు. గురుచేతనత్వం అంటే అర్థం ఏంటి? శరీరముని దేవాలయముగా గుర్తించగలిగేటటువంటి మానసిక స్థితి. దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన. ఇంచేత ఒకప్పుడు భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉండేవారు అని ప్రతీతి. అంటే అర్థం ఏమిటి? ప్రతి వ్యక్తి కూడా ఒక భగవత్ స్వరూపుడే, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడే. సకాలేన మహత యోగో నష్ట పరంతప. ఆ యోగ విద్య నాశనం అయిపోతూ వచ్చింది. చివరికి ఇప్పుడు దేవాలయాలలో ఏది ఎక్కడ ఉండాలి అనేటటువంటి రూపకల్పన మాత్రమే చేసుకుంటున్నాం తప్ప అసలు దేవాలయాలు మానవ శరీరాన్ని పోలి ఉండాలి. మానవ శరీరంలో ఎలాగైతే మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు వెళ్తుందో దేవాలయ నిర్మాణంలో కూడా దేవాలయాలలో ఉన్నటువంటి మూర్తులు అవి కూడా ఈ విధానాన్ని అవలంబించాలి అనేది మర్చిపోయాం మనం. మర్చిపోయి యోగ విద్యను మర్చిపోవటం వల్ల రకరకాలైనటువంటి అనుమానాలు వస్తున్నాయి. కనుక ముందు మన లోపలికి ప్రవేశిద్దాం, మనం ముందు యోగులం అవుదాం. అందుకే మహాభారతంలో కూడా 6వ అధ్యాయంలో తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివి కా అన్నాడు. 6వ అధ్యాయం నుంచి ముత్తుకుంటున్నాడు. ప్రతి అధ్యాయము కూడా యోగ శాస్త్రమే. భగవద్గీత యొక్క 18 అధ్యాయాలు కూడా యోగ శాస్త్రమే. ఆ యోగ శాస్త్రాన్ని మనం మర్చిపోయాం. మర్చిపోయి మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రకరకాలైనటువంటి యోగాల పేర్లు మనం చదువుకుంటున్నాం తప్ప భగవద్గీత 4వ అధ్యాయంలోనే చాలా స్పష్టంగా చెప్పాడు యోగం అంటే ఏమిటో శ్రీకృష్ణుడు. ఇమం వివస్తతే యోగం ప్రోక్తవానహమవ్యయం. ఈ యోగ విద్య సూర్యుడికి నేను మొట్టమొదట నేర్పాను. ఆ సూర్యుడి దగ్గర నుంచి సూర్యవంశపు రాజులు యోగ విద్యను పూర్తిగా తెలుసుకున్నటువంటి రాజులు దేశాన్ని పృథ్వీని పాలించారు. అంతవరకు యోగ విద్య బాగానే ఉన్నది. దాని తర్వాత చంద్రవంశపు రాజులు వచ్చారు. డైరెక్ట్గా సూర్య విద్య వాళ్ళకి తెలియకపోయినా చంద్రుడు ఎప్పుడు కూడా సూర్యుడి యొక్క కిరణాలను తిరిగి మనకి అందజేస్తాడు. ఇంచేత చంద్రుడి యొక్క కిరణాలు కూడా సూర్యుడి యొక్క కిరణాలే. ఇప్పుడు రెండు మర్చిపోయాం మనం. ఇటు సూర్యకిరణాలు లేవు, చంద్రకిరణాలు లేవు. రకరకాలైనటువంటి పేర్లతో రకరకాలైనటువంటి దేవతా ఉపాసనలు చేస్తూ అసలు దైవత్వానికి ఆధారభూతమైనటువంటి సూర్యుడిని మనం మర్చిపోయాం. ఈ గాయత్రి మాత యొక్క స్వరూపము సూర్యకిరణ శక్తిని మనకి అందజేస్తోంది. ఈ సూర్యకిరణాలలో 5 కిరణాలు గ్రహాల రూపంలో ఉంటాయి. మన రోజులు కనుక మనం గమనించుకుంటే ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము. మీరు ఎంత గొప్పవాళ్ళు అయినా ఈ 7 రోజుల మధ్య తిరుగుతూ ఉండాలి. మీకు భగవంతుడి మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉన్నా లేకపోయినా, మీరు ఏ జాతిలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, పేర్లు ఇవే. ఆదివారం కాకపోతే సండే అంటారు మీరు, సోమవారం కాకపోతే మండే అంటారు, శనివారం కాకపోతే సాటర్డే అంటారు మీరు. ఇంకో గతి లేదు మీకు కాలాన్ని లెక్క పెట్టడానికి. 7 రోజులే ఎవడైనా ఉపయోగించుకోవాల్సిందే. వాడు జపనీస్ భాషలో ఉండొచ్చు, చైనీస్ భాషలో ఉండొచ్చు, ఆఫ్రికన్ భాషలో ఉండొచ్చు, వాళ్ళు ఏ భాషలో కాలాన్ని అవగాహన చేసుకోదలుచుకున్నా తప్పనిసరిగా ఈ 7 వారాలే ఉంటాయి కాలం. ఎవడైనా ఈ 7 వారాల్లోనే పుడతాడు, ఈ 7 వారాల్లోనే చస్తాడు. మహాభారతము, మహాభాగవతము, రామాయణము మనకి ఈ రహస్యాన్ని చెప్తుంది. భాగవత సప్తాహము పరీక్షిత్తు వారం రోజుల లోపల చస్తాడు, మీరు వారం రోజుల లోపలే చస్తారు. ఏ వారమో తెలియదు మనకి. పుట్టడం కూడా వారంలోనే, చనిపోవటం కూడా వారంలోనే, ఏదో ఒక వారం అవుతుంది. అది 7 రోజులని అర్థం కాదు. అక్కడ వారంలో ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, బుధవారమా, గురువారమా, శుక్రవారమా, శనివారమా, ఏ వారంలో చస్తాం? ఏదో ఒక వారంలో చస్తాం మనం. ఏ వారంలో పుడతాం? ఏదో ఒక వారంలో పుడతాం. భాగవత సప్తాహము కాలము యొక్క ఈ విజ్ఞానాన్ని మనకు అందజేస్తుంది పంచముఖి గాయత్రి ద్వారా. సూర్యుడు చంద్రుణ్ణి కనుక కుడి కన్ను ఎడం కన్నుగా మనం పక్కన పెట్టుకుంటే మిగిలిన 5 చక్రాలు మనవి. నిశ్శుద్ధి చక్రము, అనాహత చక్రము, మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము. ఇది ఆ పంచముఖి గాయత్రి యొక్క స్వరూపము. గురువులు ఏం చేయగలుగుతారు సమాధి స్థితిలో? సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూడా గ్రహాలుగా మార్చుకోగలుగుతారు. అందుకే దాన్ని సూర్య చంద్రాగ్ని లోచన అంటాం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 కూడా గ్రహాలుగా మారుతాయి సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి. అందువల్ల ధ్వని అనేటటువంటి ఒక అగ్ని సంపర్కాన్ని తీసుకొచ్చేటటువంటి విధానము సాయి తత్వంతో చాలా ప్రముఖ పాత్రగా ముందుకొచ్చింది. కానీ ధ్వని అనేటటువంటిది మన భారతీయ సంప్రదాయంలో అనవరతంగా ఉంది. మనం నిత్యాగ్నిహోత్రులు అనేవాళ్ళు ఒకప్పుడు కొంతమందిని ఉపయోగించుకునేవాళ్ళు వాళ్ళ పూర్వకాలంలో. ఇప్పుడు ధ్వని పెట్టేస్తున్నాం సాయిబాబా మందిరంలో, ఆ ధ్వనిని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ ఏమీ పర్వాలేదు, అక్కడ సాయి ఉన్నాడు ఉపయోగించుకోవటానికి. అంచేత ఈ అగ్ని విద్యను, ఈ యజ్ఞ విద్యను, ఈ గాయత్రి యజ్ఞాగ్ని విద్యను పంచముఖి గాయత్రిగా చేసుకునేటటువంటి దానికి ముందు మొట్టమొదట మీరు సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష నాస్తికాగ్రం స్వం దిశ నవలోకయన్. మొట్టమొదట ఇది మీకు రావాలి. ఇది రాకుండా ఆధ్యాత్మీయతే కాదు అసలు. మీరు నిత్య జీవితంలో కూడా ఏది సాధించలేరు కనుక ఒక 2 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని శిరస్సును స్థిరంగా ఉంచుకుని ఇక్కడికి వచ్చింది నేర్చుకోవటానికి కానీ కబులు చెప్పుకోవటానికి కాదు. వయస్సుతో ఏమీ సంబంధం లేదు. విద్య ఎవరికైనా వయస్సు ఎక్కువైపోయిన వాళ్ళు చేసుకుంటే ఇంకా చాలా మంచిది వాళ్ళకి. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు, ఈ జన్మలో సాధన చేసుకుంటూ శరీరం వదిలేసాం అనుకోని ఆయన, ఖచ్చితంగా నెంతో జన్మ నువ్వు యోగి కులంలో పుడతావు. ఇంచేత వయస్సు అయిపోయింది, నేను కూర్చోలేను, నాకు చేత కావటం లేదు, నాకు మెడ నెప్పెడుతుంది, వద్దు, నేర్చుకోండి. యోగ విద్య అనేది భారతీయ ఆధ్యాత్మీయత యొక్క ఆధారం అది. అంచేత ఎప్పుడు పడితే అప్పుడే తక్షణమే అనేటటువంటి దాన్ని నేర్చుకోండి. ఇంటికి వెళ్ళి కాదు చేయటం, ఇక్కడ చేయటం నేర్చుకోండి. కళ్ళు మూసేయండి అందరూ. కళ్ళు మూసేసుకుని మెడను స్థిరంగా ఉంచండి. చాలా ముఖ్యం. అసలు అది మిమ్మల్ని ఏ స్థితికి తీసుకెళ్తుందో. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ నవలోకయన్. ఎప్పుడైతే మీరు ఇలా కూర్చుంటారో, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత, ఇంతకంటే ఎక్కువ లాభం లేదు ప్రపంచంలో అని అనిపిస్తుంది మీకు. అంటే అర్థం ఏంటి, మీరు ఎప్పుడైతే ఈ స్థితిలో కూర్చుంటారో మీరు అనుకున్న ఉచితమైనటువంటివి జరిగిపోతాయి. అనుచితమైనవి మనం ఎప్పుడు కోరుకోం, చాలా తక్కువ కోరుకుంటాం ఇతరులకి హాని కలగాలని. మనం ఎప్పుడు కోరుకునేది ఏంటి, నాకు ఆ ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్ళవ్వాలి, నాకు ఆరోగ్యం బాగుపడాలి. ఇందులో అనుచితమైనటువంటి కోరికలు ఏమీ లేవు కనుక ఖచ్చితంగా అవన్నీ తీరుతాయి. ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత,
అంత అద్భుతమైనటువంటి విధానము భగవద్గీత ధ్యాన యోగంలో ఉంది. మంత్రం 13వ శ్లోకం ఇది. చేస్తే కదా విని చాలా బాగుంది అనుకుంటే ఏం లాభం? మీరు స్థిరంగా కూర్చోవాలి, మెడ స్ట్రైట్గా ఉండాలి, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి, చేతులు చిన్ముద్రలో ఉండాలి. చిన్ముద్ర అంటే దీన్ని జ్ఞానముద్ర అని కూడా అంటాం మనం. పైకి ఉంటే చిన్ముద్ర, కింద వేపుకుంటే జ్ఞానముద్ర, ఎలా అయినా పెట్టుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ స్ట్రైట్గా ఉండక్కర్లే. ఇది ఇలా పెట్టుకున్నా చాలు, ఇలా పెట్టుకున్నా అంటే ఏంటి, ఇది ఆధారం ఉండాలి. ఇది ఆధారం ఎందుకు ఉండాలో కూడా మీరు తెలుసుకోండి. ఈ 5 చక్రాలే కాకుండా యోగ విద్య ఇంకొక 8 చక్రాలని చెప్తుంది. అరపాదములో అరికాళ్ళలో ఉన్నటువంటి 2 చక్రాలు, అరచేతిలో ఉన్నటువంటి 2 చక్రాలు, అర చేతులలో ఉన్నటువంటి 2 చక్రాలు, అరికాళ్ళల్లో ఉన్నటువంటి 2 చక్రాలు, 4, 2 మోకాళ్ళు. అంచేత ఈ 3 చక్రాలు కాళ్ళల్లో ఉన్నవి, మోకాళ్ళల్లో ఉన్నవి, చేతుల్లో ఉన్నవి కలుస్తాయి. ఇది కాక చెయ్యి ఇలా ఉండటం వల్ల స్ప్లీన్, లివర్ లో ఉన్నటువంటి చక్రాలు, మొత్తం ఈ 8 చక్రాలు జాగృతం అవుతాయి. దీన్ని అష్ట వసువులు అంటాం మనం. మర్చిపోయాం అసలు యోగ శాస్త్రంలో. అంచేత మీరు ఇలా కూర్చోగానే ఆటోమేటిక్ గా ఈ 8 చక్రాల మధ్య రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని మీరు గమనించుకుంటూ శ్వాసను గమనించండి. 2 నిమిషాల పాటు అరకాళ్ళలో ఉన్నటువంటి 2 చక్రాలు, అరచేతిలో ఉన్నటువంటి 2 చక్రాలు, మోకాళ్ళల్లో ఉన్నటువంటి 2 చక్రాలు, లివర్ స్ప్లీన్ మోకాళ్ళ నొప్పులు, ఇవేగా ఈనాడు ఉన్నటువంటి బాధలన్నీ కూడా. డయాబెటీస్ అనండి, జాండీస్ అనండి, అరుగుదల తక్కువ అనండి, ఇవన్నీ కూడా లివర్ స్క్రీనింగ్ సంబంధించినవే. లేకపోతే మోకాళ్ళ నొప్పులు, లేకపోతే కాళ్ళ నొప్పులు, లేకపోతే చేతుల నొప్పులు, ఇవన్నీ కూడా పోతాయి. ఈ చక్రాలన్నీ యాక్టివేట్ అవటం వల్ల కూర్చుని చూడండి మీరు. కానీ 2 నిమిషాలు కూర్చుంటే సరిపోదు, అలవాటు చేసేసుకోండి ఇలా కూర్చోవటం. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఓ మంచి పని చేయటానికి పక్క వాళ్ళు ఏమనుకుంటారు అనే బాధ వదిలేసి, ఇది కనుక ఇలా కూర్చోవటం కనుక మీకు అలవాటు అవుతే, వీలైనంత వరకు మీరు నడుస్తున్నా కూర్చున్నా ధ్యానముద్రలో కనుక ఉంచుకుంటే సద్బుద్ధి వస్తుంది. గర్భ అలవాట్లన్నీ ఉండి వదలలేకపోతున్నాను అనేటటువంటి మానసిక స్థితి నుంచి బయటపడతారు మీరు. ధ్యానముద్ర అంటే అర్థం అది. తెలుస్తూనే ఉంది ఇది చెడ్డదని ఆచరించలేకపోతున్నాం. శాంతంగా అన్ని ఆలోచనలు వదిలేసి, ఏవేవో ఉండొచ్చు మీ మనస్సుల్లో ఈ క్షణంలో ఆలోచనలు, అన్ని ఆలోచనలు వదిలేయండి. కేవలము నాసిక ద్వారా లోపలికి వెళ్తున్నటువంటి గాలి, బయటికి వస్తున్నటువంటి గాలిని దర్శించండి. అసలు భగవత్ సాక్షాత్కారం అంటే అదే అని కూడా మీకు అర్థం అవటం లేదు. ఈ శ్వాసే కనుక మీలో లేకపోతే మీరందరూ శవాలే, మనం అందరూ శవాలమే. ఒక్క క్షణం కూడా ఇళ్లలో మన ఉంచారు, మన ఇంతగా ప్రేమించేటటువంటి వాళ్ళు, మీరు లేకపోతే మా జీవితం ఏమైపోతుందో అని ఏడ్చేటటువంటి వాళ్ళు కూడా దీన్ని ఎంత తొందరగా తీసుకెళ్ళిపోతే అంత మంచిదంటారు. ఈ శ్వాస ఉన్నంత వరకే మీకు విలువ ఉంది. ఈ శ్వాస మీ చేతిలో లేదు, మరి ఎవరి చేతిలో ఉంది? భగవంతుడి యొక్క చేతిలో ఉంది. అంచేత ఆ శ్వాస భగవంతుడి యొక్క రాయబారి అనుకోండి మీరు, లేకపోతే భగవత్ స్వరూపమే. దాన్ని గమనించటానికి ఇంత బాధపడుతున్నారు మీరు. గాయత్రి యొక్క ఉచ్చ సాధనలో, గాయత్రి యొక్క పంచకోశ సాధనలో దీనిని సోహం సాధనగా నేర్పుతారు. విపాసనలో విపాసన యోగంగా నేర్పుతారు. రకరకాలైనటువంటి పేర్లతో రకరకాలైనటువంటి సంస్థలు భగవద్గీతలో చెప్పబడినటువంటి ఈ ఆధారభూతమైనటువంటి శ్లోకాన్ని నేర్పుతున్నాయి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం విశచ్చ నవలోకే. జత దాన్ని అలవాటు చేసుకోండి, గమనించుకోండి. దీనివల్ల మీకు ప్రపంచము మీద ఆధిపత్యం కలుగుతుంది. ప్రపంచము అంటే మూలాధార చక్రము పృథ్వీతత్వము, స్వాధిష్టాన చక్రము జలతత్వము, మణిపూరక చక్రము అగ్నితత్వము, అనాహతము వాయుతత్వము, విశుద్ధి ఆకాశతత్వము. అంచేత ఈ గాయత్రి యొక్క స్వరూపాన్ని మీ శరీరంలో ఉన్నటువంటి ఈ పంచకోశాల జాగరణగా అర్థం చేసుకోండి తప్ప, ఒక అమ్మగారుగా భావించి ఆవిడ ఏదో చెప్పింది చేసింది, ఆవిడేం చెప్పదు, చెప్పేది మీ చక్రాలు చెప్తాయి, మీ శరీరం చెప్తుంది, ఏది రైతో ఏది తప్పో గమనించుకోండి. దాన్ని ఇంచేతంటే ఇవాళ నుంచి గురు పూర్ణిమ తర్వాత మొదలెట్టవలసినటువంటి క్లాసెస్. మనకంత పోస్ట్పోన్మెంట్ లేదు మన సమాజంలో, ముఖ్యంగా గాయత్రి పరివారాలు అన్ని కూడా ప్రీపోన్ అయిపోతూ ఉంటాయి. అంతేత ఇవాళ పతంజలి యోగ సూత్రాల క్లాసెస్ మనం ఆరంభించబోతున్నాం. ఏంటి పతంజలి యోగ సూత్రాలు అంటే, సూర్యకిరణ విజ్ఞానము, ద ఎనర్జీ ఆఫ్ సన్. గాయత్రి మంత్రం మొత్తము కూడా సూర్యకిరణ విజ్ఞానమే. అందుకే సూర్యుణ్ణి గాయత్రి మంత్రం యొక్క దేవతగా మనం పూజిస్తాం. మర్చిపోతాం అమ్మవారు అనేస్తాం గబుక్కుని గాయత్రిని. అంతల్లో ఏం తప్పు లేదు. ఇంకేంటే అమ్మవారు అంటే అర్థము శక్తి స్వరూపిణి అని. అంచేత సూర్యకిరణాల యొక్క శక్తిని మనము ఉపయోగించుకోబోతున్నాం. ఈ విద్యను ఒక విశేషమైనటువంటి యోగ విద్యగా, సూర్యకిరణ విద్యగా రేపు గురు పూర్ణిమ నుంచి మనము ప్రపంచానికి కూడా అందజేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. కానీ నా మరి జీవితంలో ఉన్నటువంటి తమాషా ఏంటో, ఒంగోలు నుంచి అన్ని ప్రారంభమయ్యాయి, అన్ని 1980 నుంచి. ఇంతవరకు నేను చేసిన ప్రతి కార్యక్రమానికి కూడా నా ప్రమేయము లేకుండా ఎప్పుడు ఒంగోలే కారణమైంది. నాకు చాలాసార్లు ఏమనిపిస్తుందంటే, అసలు చెన్నై అని, కోల్కత్తా అని ఊరు పేర్లు మార్చేసినట్టే ఒంగోలు పేరు కూడా మార్చేసి ఓం గోల్ అంటే మంచిదేమో అనిపిస్తుంది. ఓంకారమే లక్ష్యము గల పట్టణమేమో ఇది. మరి అక్కడ ఈ గాయత్రి మందిరం మన అనేక కార్యక్రమాలకి కేంద్రం అయింది. మరి ఓం గోల్గా ఈ సూర్యకిరణ విజ్ఞానానికి కూడా తమాషాగా ఇవాళ నుంచి ఇది కేంద్రంగా మారబోతోంది. అంటే స్టార్ట్ చేశాం ఇక్కడ. మీరు ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోండి, ప్రకృతిలో ఉచితము అనుచితము అనేది ఏమీ లేదు. ఏది జరుగుతుందో అదే కరెక్ట్. సైంటిస్టులు అందరూ కూడా ప్రకృతిని ఏం మార్చరు. ప్రకృతిలో ఏమి జరుగుతున్నదో దానిని అబ్జర్వ్ చేసి పరిశీలన చేసి దాని ప్రకారం నియమాలు ఏర్పరచుకుంటారు. అంతే తప్ప వీళ్ళు కొత్తగా నియమాలు ఏర్పరచరు. అది గుర్తుంచుకోండి ఇప్పుడు కూడా. అంతేత మీ ఇష్ట ఇష్టాలకు అనుగుణ్యంగా భగవంతుడు ప్రవర్తించడు. భగవంతుడు యొక్క ఇష్ట ఇష్టాలకు అనుగుణ్యంగా నీవు ప్రవర్తించాలి. సైన్స్ అంటే అది. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నాడు, నా ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రిసిటీ పనిచేయాలి అంటే పనిచేయదు ఎలక్ట్రిసిటీ. విద్యుత్ తన నియమాల ఆధారంగా వెళ్తూ ఉంటుంది. నువ్వు ఆ నియమాలు అర్థం చేసుకుంటే నీ జీవితం ఆనందమయం అవుతుంది. అలాగే భారతీయ ఋషులు, మానవ జీవితం మొత్తము కూడా సూర్యుడి మీదే ఆధారపడి ఉన్నది అని గుర్తించారు. అది ఈనాడు సైంటిస్టులు కూడా గుర్తిస్తున్నారు. జీవం ఉండాలి అంటే బయో సైన్సెస్ లో సూర్యుడు ఉండాలి, నీరు ఉండాలి. నీరు ఉన్నా సూర్యుడు లేకపోతే జీవం ఉండదు. ఇంచేత ఈ మొత్తము సృష్టిలో భారతంలో పుట్టినటువంటి యోగ విద్య ఏం చెప్తుంది అంటే, నీ నిర్ణయాలు నువ్వు మానేయి, నీ సంకల్పాలు నువ్వు వదిలేయి. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం. నువ్వు ఏ పని చేసినా కూడా ఈశ్వరార్పిత బుద్ధితో చెయ్యి. నీ బాధ్యతలను నెరవేరుస్తూ ఉండు. తల్లిగా తండ్రిగా, రకరకాలైనటువంటి సంబంధాలుగా, ఉద్యోగాలలో వ్యాపారాలలో మనం ఒక నియమావళి ఏర్పరచుకుని ఉన్నాం. ఆ నియమావళి ప్రకారము మీరు జీవించేయండి తప్ప ఇలా జరగలేదే అని బాధపడవద్దు. ప్రయత్నించటమే. ఈ మానసిక స్థితి ఉంటే తప్ప పతంజలి యోగ సూత్రాలు అర్థం కావు, భారతీయ ఆధ్యాత్మికత అర్థం కాదు. ఇంతట శ్వాసను గమనించుకుంటూ, ఈ శ్వాస లేనిదే మనం జీవించలేము, ఈ శ్వాస ఎప్పుడు ఆగుతుందో మనకి తెలియదు. అలాంటిదే మనం ఒక కోరికల పరంపర లిస్టు పెట్టుకుని జీవిస్తూ ఉంటాము. ఆ శ్వాస ఎప్పుడు ఆగుతుందో మనకి తెలియదు. కనుక మొత్తము మూలాధార చక్రానికి సంబంధించినటువంటి ఈ ధ్యాన విధానాన్ని మొదట ఇప్పుడు అలవర్చుకోండి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకే. అంతే కిటుకు. నీకు ఏ కోరిక తీరాలన్నా, ఏ బాధను తొలగిపోవాలన్నా కూడా ఇలా కూర్చుంటే
తగ్గిపోతుంది. చేసి చూడండి. శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పాడు అని నేను విన్న దాంట్లో, చేసిన దాంట్లో ఆయన చెప్పింది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని అర్థం చేసుకున్నాను. శాంతంగా ఏ విధమైనటువంటి భావన లేకుండా కళ్ళు మూసుకుని సాధన గమనించుకోండి. సామూహికంగా చేసేటువంటి సాధనలు చాలా ఎక్కువ ఫలితాలను ఇస్తాయి అని చెప్పినా కూడా ఆచరించలేనటువంటి ఎంత దుస్థితిలో ఉన్నావో చూడండి. ఇప్పటికీ చాలా మంది కళ్ళు మూసుకుని కూర్చోలేదు. ప్రశ్న ఇక్కడ నేను గురువుని మీరు శిష్యులు అని కాదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కలిసి ఆచరించుకుంటున్నాం మనం అంతే. నేను చెప్పింది మీరు చేయటం లేదు, శ్రీకృష్ణుడు చెప్పింది చేస్తున్నారు. జగద్గురువు చెప్పింది మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ఈ తరగతులు, ఈ క్లాసులు కేవలము ఊకదంపుడుగా లెక్చర్లు ఇచ్చి వెళ్ళిపోవటానికి పెట్టదలుచుకోలేదు. నిన్న కాస్తైనా మీరు ఆచరణలో పెట్టుకోగలిగితే ఎప్పుడో అప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. ఈ శ్వాస మూడు రకాలుగా మీకు తర్వాత తర్వాత బోధపడుతుంది. మొదటిది ఏంటి అంటే ఏకముఖి శ్వాస, ఏకీకృతమైనటువంటి శ్వాస. ఇంతమంది మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము కానీ శ్వాస ఒక్కటే, గాలి ఒక్కటే. అదే గాలిని మనం పీల్చి వదులుతున్నాం, పీల్చి వదులుతున్నాం. అదే అవగాహనలోకి తెచ్చుకోండి. ఇంతమంది మనం ఇక్కడ కూర్చున్నాం కానీ ఆ శ్వాస ఒక్కటే, దాన్ని ఏకముఖి గాయత్రి అంటాం మనం. అది ఎప్పుడైతే మీ ముక్కుల్లోకి దూరిందో ఐదు రకాలుగా విడిపోయింది. మీ యొక్క విశుద్ధి, మీ యొక్క అనాహతం, మీ యొక్క మణిపూరకం, మీ యొక్క స్వాధిష్టానం, మీ యొక్క మూలాధారం మారిపోయారు. ఆ ఏకముఖి కాస్త ఐదు చక్రాలుగా, ఐదు ముఖాలుగా మారిపోయింది. గమనించుకోండి ఆ మార్పు మీ శరీరంలో ఏం జరుగుతోందో, అర్థం అవుతోందో లేదో. అందుకు ఇక్కడ ఈ విధమైనటువంటి ప్రతిష్ట జరిగింది. అనుకోకుండా నాకు తెలిసి మాత్రం నేను అనుకోలేదు ఇక్కడ ఇలా జరుగుతోంది జరుగుతోంది అని, జరిగిపోయింది అలాగా. కానీ చాలా ఉచితంగా సవ్యంగా జరిగింది. మన శరీరంలో ఏమి జరుగుతున్నదో అదే ఈ మందిరంలో ప్రతిబింబింపబడుతోంది. దేహో దేవాలయ ప్రోక్త జీవభూత సనాతన. ఆ ఏకైక శ్వాస, అందరి శ్వాస ఒకటే. అదే గాలిని మనం పీలుస్తున్నాం కానీ ఎప్పుడైతే మన శరీరంలోకి వెళ్ళిపోయిందో మారిపోయింది. మొగాడిగా మారింది, స్త్రీగా మారింది, మీ మీ పేర్ల బట్టి మారిపోయింది. ఉన్న మళ్ళా ఐదు చక్రాలే, ఆ ఐదు ముఖాలే. కానీ ఐదు ముఖాలు ఈ ముక్కులోంచి గాలి ఎప్పుడు ప్రవేశించిందో మార్పు స్టార్ట్ అయింది. ఒకే ముఖము కలిగినటువంటి ఆకాశతత్వ రూపమైనటువంటి ఆ ఏకముఖి గాయత్రి ఐదు ముఖాలుగా మారిపోయింది. మనకందరికీ ఐదు చక్రాలు ఉన్నాయి, ఐదు ఇంద్రియాలు ఉన్నాయి, ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇంకాస్త మీరు లోతుగా ఆలోచిస్తే ఏడు రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి గోళాలు మన శిరస్సులో కనిపిస్తాయి. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు నాసికా రంధ్రాలు, నోరు, ఇవి జ్ఞానేంద్రియాలు. మొత్తము ఆధ్యాత్మికత ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలుగా మార్చడం. చెప్పింది కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపించినా పతంజలి యోగ విద్య క్లాసెస్ మనం ఇప్పుడు మొదలెట్టబోతున్నాం కనుక దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నాకు మంచినీళ్ళు తాగాలని ఉంది, ఏం చేయాలి? నేను లేవాలి, నా కాళ్ళను ఉపయోగించుకోవాలి, అడుగులు వేయాలి, వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకు తాగాలి. కానీ అదే నా నోటిని ఉపయోగించుకొని అనుకోండి, నేను కదలను, మంచినీళ్ళు తీసుకురా అంటాం, నీళ్లు నీ దగ్గరికి వచ్చేస్తాయి. అంటే ఏమైంది? మీ వాక్ కర్మగా మారింది. మీ యొక్క వాక్ కర్మగా మారింది. ఆ శక్తి యోగం వల్ల వస్తుంది. ఋషుల యొక్క వాక్ కర్మగా మారిపోతుంది. నీకు రోగం పోతుంది, పో, రోగం పోతుంది. నీ కోర్టు కేసులో నీకు ఏ విధమైనటువంటి బాధ జరగదు, పోతుంది. సాయి చరిత్ర చదివారు కదా. అంటే ఏం జరిగింది అక్కడ? ఆయన యొక్క వాక్కే కర్మగా మారింది. మన యొక్క ప్రారంభాలను మార్చగలుగుతుంది. ఈ మార్పు అంటే ఏంటి? ఈ ఐదు చక్రాలు కాస్త పైనున్నటువంటి ఏడు కేంద్రాలలోకి మారుతుంది. అంటే సప్తముఖి గాయత్రి అవుతుంది.
దాన్నే వ్యాహృతులుగా మనం చెప్పుకుంటాం. ఓం భూ, ఓం భువ, ఓం స్వ, ఓం మా, ఓం జన, ఓం తప, ఓం సత్యం. అదే సూర్యుడి యొక్క ఏడు కిరణాలుగా చెప్పుకుంటాం మనం. అంచేత ఈ యోగ విద్యను మనం ఇవాళ నుంచి అభ్యసించబోతున్నాము. దీన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మనం. కానీ ఇంకొక 5-2 నిమిషాలు నేనేమీ మాట్లాడకుండా కూర్చుంటాను. శ్వాసను మాత్రమే గమనించండి. మీరు మెల్లిగా కళ్ళు తెరిచేయండి. శరీరాన్ని కదపొద్దు, దబుక్కుని శరీరాన్ని కదపొద్దు అంటే కళ్ళు నిలుపుకుంటున్నారు మనుషులు. తెలుగు రాదేమో వాళ్ళకి, తెలుగు వచ్చిన వాళ్ళు వాళ్ళకి తర్వాత చెప్పండి. కళ్ళు తెరవమన్నాను తప్ప శరీరం కదపకండి. దాని తర్వాత ముద్ర వదిలేయండి. కాసేపు అలా చూస్తూ కూర్చున్నాక కదలండి. ధ్యానం నుంచి గబుక్కుని బయటకు రాకండి. ధ్యానం చేసిన ఫలితాలు మీకు రాకపోవడానికి ఒక కారణం ఇది కూడా. ముందు కళ్ళు తెరవండి, తర్వాత ముద్ర వదలండి, తర్వాత కదలండి. ప్రొసీజర్ ఉంది. టీవీ ఆపేటప్పుడు, ఏసీ ఆపేటప్పుడు ప్రొసీజర్ ఉంది కదా. అలా ఎందుకు చేస్తున్నారు? అలాగే ఇది చేయాలి. ఆధ్యాత్మికతలో పూర్తిగా లోపించింది ఏంటంటే కామన్ సెన్స్. సైన్స్ లో ప్రతిదీ శాస్త్రంలో చెప్పినట్టే చేస్తాం, సైన్స్ లో చెప్పినట్టే. కానీ యోగ శాస్త్రంలో మాత్రం ఎవరిష్టం వాడిది, కుదరదది. పద్ధతి ప్రకారం నేర్చుకోండి. గత పతంజలి యోగ సూత్రాలు ప్రపంచం అంతటికీ కూడా మానవ జాతి యొక్క చరమ విద్యను నేర్పేటటువంటి ఉద్దేశంతో మనం అందించడానికి ఇక్కడ సమావేశమయ్యాం. తెలుసు తెలియకు, తెలిసి వచ్చారు తెలియకుండా వచ్చారు నాకు తెలియదు. కానీ అంతట కొన్ని చెప్పిన మూల విషయాలు గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ఏం చెప్పాను అంటే, మొత్తము భారతీయ ఆధ్యాత్మికత సూర్యకిరణ విజ్ఞానమే. ఈనాడు సైంటిస్టులు కూడా తెలియకుండా ఆ మార్గానికే వస్తున్నారు, ఇంకా రాలేదు ఆ మార్గానికి. ప్రకృతిలో ఉన్నటువంటి నేచురల్ ఎనర్జీ రిసోర్సెస్ అన్ని కూడా పూర్తి అయిపోతున్నాయి. దేని మీద సైన్స్ చేపెడితే ఖాళీ అయిపోతుంది. అది పెట్రోల్ గురించి కూడా ఏం చెప్తున్నాడు ఇప్పుడు, సేవ్ ఏ డ్రాప్, ఒక చుక్కని మీరు సేవ్ చేసుకోండి, లేకపోతే ఏం చేయాల్సి వస్తుంది, వాక్ ఏ మైల్, వేస్ట్ చేయకండి దేన్ని కూడా. కానీ మీరు నిరంతరము ప్రతిరోజు గంటలు గంటలు వేస్ట్ చేసేటటువంటి సోలార్ ఎనర్జీ ఉంది, దాన్ని ఉపయోగించుకోవటం మనకి చేత కావటం లేదు. కానీ ఋషులు కాదిగా తెలుసు, సూర్యకిరణాలనే ఉపయోగించుకున్నారు వాళ్ళు. మీకు అనేక సార్లు ఉదాహరణతో చెప్పాను నేను. అది మహాభారతంలోని అక్షయ పాత్ర సూర్యకిరణాల నుంచి వచ్చినదే, శమంతకమణి సూర్యకిరణాల నుంచి వచ్చినదే, రావణాసురుడితో దెబ్బలాడుతాం అంటే నిస్సహాయుడే చూస్తున్నటువంటి రాముడికి ఆదిత్య హృదయం బోధ చేసింది అగస్త్యుడే. ఇక్కడ మనం అగస్త్యుడే అనేటువంటి మాట ఎందుకు వాడుకోవాలంటే, ఆంధ్రప్రదేశ్లో అగస్త్యుడి ఒక ఉనికి ఉన్నది. ఎలా ఉన్నది అన్నది తర్వాత ఇప్పుడు మనం చర్చించుకుందాం. అంతేత ఈ అగస్త్యుడు చెప్పినటువంటి స్తోత్రాలు మనకి బాగా వంటబడతాయి. లలితా సహస్రనామం ఒకటి. సరే, ఒక రత్నాన్ని సృష్టించగలరా? ఇవాళ మనము రత్నాలను సృష్టించే విద్య పతంజలి యోగ శాస్త్రంలో ఎక్కడుందో చెప్తాను నేను మీకు. మట్టి తీసుకొచ్చాడు, సూర్యకిరణాలను దాని మీద పెట్టాడు, స్వస్థంగా మారిపోయింది. దీన్ని వజ్రంగా మార్చగలరా? మార్చలేదు. గులాబీ పువ్వుగా మార్చగలరా? మార్చలేదు. ఇంకా ఏం చేయగలరు మీరు సూర్యకిరణాలతో? మీ ఇష్టం బాబు, నువ్వేం చేయాలంటే అది చేస్తానన్నది. సరే, ఓ పావురాన్ని కొనుక్కొచ్చాడు, దాన్ని మెడ విరిచేసి కింద పడిచాడు, సత్యమైంది. అప్పుడు ఆ విచిత్రానంద స్వామి సరస్వతి యోగి మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తో దాని కుడి కన్ను మీద సూర్యకిరణాలు ప్రసరింపజేశాడు, దేశగిరిపోయింది. సూర్యకిరణ విజ్ఞానంలో ఆ శక్తి ఉంది, చేయగలిగేటటువంటి యోగులు ఉన్నారు. కానీ మెడిసిన్ చదివితే మందు ఇవ్వవచ్చు అని ఒక లైన్ ఒక నిమిషంలో చెప్పేస్తాం. కరెక్టే, అది అబద్ధమేం కాదు. కానీ మీరు మందు ఇవ్వగలగాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? కనీసం 5 సంవత్సరాలు చదవాలి. చదివినంత మాత్రమే మందు ఇవ్వలేరు, వాళ్ళు వణుకుతారు. మళ్ళీ హౌస్ సర్జన్షిప్ ఉంది, రెసిడెన్షిప్ ఉంది, దాని తర్వాత కొంచెం అనుభవం కావాలి. అంటే కనీసం 10 ఏళ్ళు పడుతుంది కరెక్ట్గా డాక్టర్ అయి మందు ఇవ్వటానికి. అలాగే పతంజలి యోగ సూత్రాలతో ఈ సూర్యకిరణాల ద్వారా చేయగలిగేటటువంటి ఈ మ్యాజిక్లన్నీ కూడా కొంచెం సీరియస్గా మనం అధ్యయనం చేస్తే చేయగలుగుతాము. మీ జీవితాలు నా జీవితాలలో
పూజ్య శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు చేసినటువంటి మ్యాజిక్లు అన్ని కూడా సూర్యకిరణ విద్యే. గాయత్రి మంత్రము అంటే సూర్యకిరణ విద్యే. యజ్ఞ విద్య కూడా సూర్యకిరణాలను ఉపయోగించుకునేటటువంటి విద్య అని మనం క్రమక్రమంగా చదువుతాం. సింబాలిక్ గా పతంజలి యోగ శాస్త్రాల గురించి ఇవాళ మొదలెడదాం మనం. ఫస్ట్ క్లాస్ ప్రపంచంలోనే నాకు తెలిసి ఇలాంటి క్లాస్ ఫస్ట్ ఇది. పతంజలి యోగ సూత్రాల గురించి ఇంకొక విషయం గుర్తుంచుకోండి. టానీ నేడర్ అనేటటువంటి ఓ ఎండిడిఎం ఫిజియాలజిస్ట్, శరీర తత్వ శాస్త్రవేత్త, డాక్టర్, అతను ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు పతంజలి యోగ సూత్రాల మీద. అతను చాలా గొప్ప డాక్టరు, ఫేమస్ డాక్టరు. చాలా మంది బ్రెయిన్ ని ఆయన స్కాన్ చేశాడు. ప్రతివాడి బ్రెయిన్ లో కన్నాలు ఉండటం గమనించాడు. ముఖ్యంగా చెడు అలవాట్లు ఉన్న వాళ్ళ వాటిలో సిగరెట్లు తాగేవాళ్ళది. చెడు అలవాట్లు ఉన్నాయి కదా వ్యసనాలు అంటాం మనం, ఆ వ్యసనాలు ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద కన్నాలు ఉన్నాయని గమనించాడు. బ్రెయిన్ సెల్స్ ని మళ్లీ మనం డెవలప్ చేయలేము అని కూడా ఈనాడు డాక్టర్స్ చెప్తున్నారు. కానీ ఆయన పతంజలి యోగ సూత్రాలని ఉపయోగించి బ్రెయిన్ సెల్స్ డెవలప్ చేయొచ్చు అని ప్రూవ్ చేశాడు. కేవలం పతంజలి యోగ సూత్రాలు మీరు నిత్యం పారాయణ చేస్తూ ఉంటే చాలు, మీ జీవితాలలో మార్పులు వస్తాయి. ఇంకా ఆచరణ చేస్తే చాలా మార్పులు వస్తాయి. బ్రెయిన్ లో 4 భాగాలుంటాయి. ముందు భాగము, వెనక భాగము, కుడివైపు ఉన్నటువంటి భాగము, ఎడమ వైపు ఉన్నటువంటి భాగము. సమానంగా ఈ భాగాలకి ఈక్వల్ గా పతంజలి యోగ శాస్త్రంలో కూడా 4 భాగాలున్నాయి. సమాధి పాదము, సాధనా పాదము. సమాధి పాదము అంటే నాలెడ్జ్, సాధనా పాదము అంటే కర్మేంద్రియాలతో చేసేది, విభూతి పాదము మ్యాజికల్ చేసేటటువంటి పాదము, కైవల్య పాదము. ఇలాగా 4 పాదాలు ఉన్నాయి. ఆశ్చర్యం ఏమిటి అంటే అతను చేసినటువంటి రీసెర్చ్ లో మన బ్రెయిన్ లో ఉన్నటువంటి ఆ ముడతలు ఉంటాయే, ప్రతి ముడత ఒక సూత్రానికి లింక్ ఉంది. ఎప్పుడైనా ఎనాటమీ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ అని ఓ అద్భుతమైనటువంటి బుక్ రాశాడు ఆయన. ఆ పుస్తకం రాసినందుకు జర్మన్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని బంగారంతో చూశారు. అంత అద్భుతమైన పరిశీలన. అసలు యోగం అంటేనే మనకి విసుగు. ఏం లేదండి, వీడెవడు మనకి చెప్పేది, ఆ విదేశీయుడే చెప్తున్నాడుగా, కనీసం ఇప్పుడైనా వినండి. మీ బ్రెయిన్ లో ఏ ఏజ్ గ్రూప్ లో ఉన్నా సరే బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవ్వాలి అంటే పతంజలి యోగ సూత్రాలు చదివితే చాలు. పుస్తకం పేరు కూడా నేను చెప్తున్నాను, వీలోకి తెచ్చుకోండి. ఇండియా మొత్తం నేను వెతికాను, ఆ బుక్ దొరకలేదు నాకు. అలాంటి బుక్లు ఎందుకు కావాలి? నవల్స్ ఏవైనా ఉంటే దొరుకుతాయి. కానీ ఎనాటమీ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ మహేష్ యోగి సెంటర్ లో దొరకవచ్చు. ఇంకేదంటే ఆయన మహేష్ యోగి శిష్యుడు కనుక మహేష్ యోగి యొక్క ఈ ధ్యాన విధానం ఇందాక నేను మీ చేత చేయించానే, సమంకాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రంత్వం విశస్య నవలోకయం, చేస్తే ఏమవుతుంది అని నోబెల్ ప్రైజ్ పొందినటువంటి అనేక మంది సైంటిస్టులు రీసెర్చ్ చేసి 6,000 పేజీల పుస్తకం రాశారు. ఈ ధ్యానం మీద ఎన్ని లాభాలుంటాయి? ఎప్పుడైనా మీకు ఓపిక ఉంటే 6,000 పేజీలు చదివే ఓపిక ఉంటే చదవండి. కానీ చదవటం ఏముంది, ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత, ఏది పొందితే ఇంతకంటే ఎక్కువ లాభం ఉండదు అని శ్రీకృష్ణుడే చెప్పాడు ఒక లైన్లో. ఆయన 6,000 పేజీలు రాశాడు. ఈ పుస్తకాలలో పతంజలి యోగ సూత్రాల గురించి చెప్పేటటువంటి మాట ఏంటో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముందు వెనక, కుడిపక్క, ఎనపక్క, ఎడమ పక్క ఉండేటటువంటి ఈ బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా జాగృతం అవుతాయి. ఇవన్నీ జాగృతం అయినప్పుడు వచ్చేటటువంటి ఆ బ్రెయిన్ యొక్క శక్తిని మనము ఋతుంభర ప్రజ్ఞ అని సృష్టిస్తాం, సమాధి అని చెప్తాం. ఆ స్థితిని, ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఆ బ్రెయిన్ సెల్స్ అంత యాక్టివ్గా ఉన్నప్పుడు మీకు సర్వజ్ఞత్వం వస్తుంది, సర్వవ్యాపకత్వం వస్తుంది, సర్వసమర్థత వస్తుంది. ఐన్స్టీన్ లాంటి వాడే బ్రెయిన్ ని 8% ఉపయోగించుకున్నాడు అని సైంటిస్టులు చెప్తున్నారు. మరి మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం? నాకు డౌటే అసలు మనం బ్రెయిన్ ని ఉపయోగించుకుంటున్నామో లేదో. అంచేత బ్రెయిన్ ని ఉపయోగించుకోవటమే కాకుండా బ్రెయిన్ యొక్క ఆ సహస్రార స్థితి ఎలా జరుగుతుందో చెప్పేటటువంటి శాస్త్రీయమైనటువంటి, వాడు ఒక స్టెప్ వైజ్ మనని పైకి తీసుకెళ్లేటటువంటి అద్భుతమైనటువంటి సాధన యోగ విద్య, పతంజలి యోగ సూత్రము. అంచేత నేను మీతో రిక్వెస్ట్ చేసింది చాలా సార్లు మన పరివార వాళ్ళతో కూడా నేను ఏం చెప్పాను అంటే, ఆ 195 సూత్రాలు ఒక చోట రాసేసుకోండి, నేర్చుకోండి ముందు వాటిని. వాటిని ఉచ్చారణ చేస్తేనే చాలు, మీ పిల్లల చేత ఉచ్చారణ చేయించి ఓ 5 నెలల తర్వాత ఏ మార్పు వచ్చిందో మీరే చూసుకోండి. ఆచరణ చేయకుండా ఎన్ని కబుర్లు చెప్తే ఏంలాను. ఇంకా ఇవాళ సింబాలిక్ గా మనం మొదలెట్టేద్దాం. ఆధ్యాత్మిక జగత్తులో ఇంకొక రహస్యం ఉంది, గుర్తుంచుకోండి. ఏ అధ్యాయం మీరు తీసుకున్నా, రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, వేదాలలో కానీ, దుర్గా సప్తశతిలో కానీ, ఏదైనా సరే ఋషులు రాసినటువంటి ఏదైనా ఒక శాస్త్రాన్ని మీరు తీసుకుంటే, మొత్తము మీరు చదవలేకపోతే మొదటి 3 శ్లోకాలు, చివరి 3 శ్లోకాలు చదువుకోండి. అందులో మొత్తం ఉంటుంది. ఇంట్రొడక్షన్, సమ్మరీ ప్రతి పుస్తకానికి ఉంటుంది కదా. ఇంట్రొడక్షన్ లో ఆ పుస్తకం యొక్క విశేషం చెప్తాడు, సమ్మరీలో మొత్తం చెప్పేస్తాడు. అలాగే ఋషులు రాసినటువంటి ఏ అధ్యాయం అయినా మీరు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏ పుస్తకమైనా మీరు చూసి చూడండి, భగవద్గీతనైనా తీసి చూడండి. మొదటి 3 శ్లోకాల్లో ఉన్నది, చివరి 3 శ్లోకాల్లో ఉన్నది ఇంట్రొడక్షన్ సమ్మరీ, ఇంట్రొడక్షన్ సమ్మరీ లాగా ఉంటుంది. కనుక ఈ పతంజలి యోగ సూత్రాలలో కూడా 4 పాదాలలో మొత్తము నేను ఇవాళ చెప్పలేను, చర్చించలేను. కనుక కేవలము మొదటి 3, చివరి 3 తీసుకున్నా. తమాషా ఏంటి, 4 మళ్ళా 24 అవుతాయి, మళ్ళా అది గాయత్రికి లింక్ అవుతుంది ఆ యోగ శాస్త్రం. కానీ అది నేను ఇది చెప్దాం అనుకున్నప్పుడు ఆలోచించలేదు. దారిలో వస్తూ ఉంటే రాజలక్ష్మి గారు చెప్పారు, ఇందుకు కూడా 24 ఉన్నాయి. ఉంటాయమ్మా, మనం చేసేది ఏముంది, గాయత్రికి సంబంధించింది ఏదైనా కూడా 24. సూర్యుడు ఒక రోజు కదా, 1 గంటలు ఎన్ని, రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి, మళ్ళీ 24 గంటలు ఉన్నాయి. మీరు చేయగలిగేది ఏం లేదు, దాన్ని ఉపయోగించుకోవటమే. అంచేత మొదట ఈ శాస్త్రాన్ని మనకి అందించినటువంటి పతంజలి మహర్షికి నమస్కారం చేసుకుందాం. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోష్మి. పతంజలి, పతంజలి అనేటటువంటి ఈ ఋషి 3 పుస్తకాలు రాశాడట. ఒక యోగా పుస్తకంతో ఏం చేశాడు అంటే చిత్తమును, వ్యాకరణంతో మాటలను, శారీరక బలాన్ని వైద్యము చేత నిర్మూలించాడు. అంచేత సూర్యకిరణాలు 3 పనులు చేస్తాయి. యోగ విద్య మీరు నేర్చుకుంటే మొట్టమొదట ఏం జరుగుతుంది అంటే శారీరకమైనటువంటి మాలిన్యాలు పోతాయి. ఇవే ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నది, ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆహార నియమాలు, ఆసనాలు, ప్రాణాయామాలు, ఇవంతా శారీరకమైనటువంటి మలాన్ని తీర్చివేసేటటువంటి ప్రక్రియలు పతంజలి యోగ శాస్త్రంలో ఉన్నవి. దానిని ఇప్పుడు మనం కొంత భాగం వాడుకుంటున్నాం ఎస్ఎస్ఐ దాంట్లో. పదేన వాచ, మాటల ద్వారా వాక్కుని శుద్ధి చేయటం, మంత్రాల ద్వారా, వేదాల ద్వారా, మిగతా వాక్కును ఉపయోగించుకునే చేసేటటువంటి పనుల ద్వారా వాక్కుని మనం సిద్ధం చేసుకుని తర్వాత ఏం చేస్తాం, ఈ యోగ విద్య ద్వారా చిత్తములో ఉన్నటువంటి మాలిన్యాలను మనం తీసేసుకుని పరిపూర్ణమైనటువంటి యోగులుగా మనం తయారు చేసేటటువంటి ఆ పతంజలికి మనం నమస్కారం చేస్తున్నాము. ఇంచేత మీరు క్లాస్ మొదలెట్టే ముందు ఖచ్చితంగా ఈ శ్లోకం చదువుకోండి. నెక్స్ట్, అధ యోగానుశాసనం, అధ యోగానుశాసనం, అధ యోగానుశాసనం. ఇప్పుడు యోగము అంటే ఏంటో చెప్పాడు క్రమశిక్షణ. సింపుల్ గా ఒక మాటతో చెప్పాడు డిసిప్లిన్. నువ్వు ఎంత డిసిప్లిన్డ్ గా ఉంటే యోగ విద్యకు అంత దగ్గరగా అవుతావు. రెండోది, యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ
చిత్తవృత్తి నిరోధ యోగ చిత్తవృత్తి నిరోధ.
చిత్తవృత్తులు ఎంత తమాషాగా ఉంటాయంటే అది తప్పు అని తెలిసినా చేసేస్తాం మనం. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష, మూడో అధ్యాయంలో అడుగుతాడు కృష్ణుని. తెలిసి కూడా ఇది తప్పు అని ఎందుకు చేస్తాడు మనిషి? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని డాక్టర్స్ చెప్తున్నారు. ఆఖరికి తయారు చేసిన వాడు దాని మీద ఇది హానికరం రా బాబు అని నువ్వు చెప్తేనే అమ్మటానికి వీలు ఉంది అని చెప్పినా ఇన్ని కోట్ల కోట్ల డాలర్ల సిగరెట్ స్మోకింగ్ ఎందుకు జరుగుతుంది? చిత్తవృత్తి నిరోధము లేదు, మీకు కంట్రోల్ లేదు మీ మీద. తెలిసి ఇది మంచిదని కానీ చేయలేకపోతున్నాం. ఎంతమంది స్టూడెంట్స్ నా దగ్గర వచ్చి అడుగుతారో మాస్టారు చదువుకోవాలనుంది చదువుకోలేకపోతున్నాం. చూసారా ఎంత తమాషా అయినటువంటి పరిస్థితో అది, అది ఎంత హీనమైనటువంటి పరిస్థితో, ఎంత నీచమైనటువంటి పరిస్థితో, నిస్సహాయమైనటువంటి పరిస్థితో. వాడికి పాపం చదువుకోవాలని ఉంది చదువుకోలేకపోతున్నాడు, వీడికి సాధన చేయాలని ఉంది సాధన చేయలేకపోతున్నాడు, భగవత్ సాక్షాత్కారం పొందాలని ఉంది పొందలేకపోతున్నాడు. ఆహారంలో మార్పు చేసుకుంటే రోగాలు తగ్గుతాయి. ఇంకా నా దగ్గరకు వచ్చి చాలా మంది ఉన్నారు అంత గడ్డి తింటాని బదులు బతకటం ఎందుకని కూడా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది నాతో చెప్పారు మీరు మూడు మానేస్తే డయాబెటీస్ చాలా తొందరగా కంట్రోల్లోకి వస్తున్నాయా, నూనె చింతపండు ఎండుమిరపకాయ వద్దు, అంతకంటే తావటం లేనన్నాడు. నువ్వు అనక్కర్లే, నువ్వు ఎలాగో చస్తావు, నువ్వు నోట్తో చెప్పక్కర్లే ఆ మాట, డయాబెటీస్ వచ్చింది నీకు ఫుడ్ కంట్రోల్ లేదు, నువ్వు గ్యారంటీగా చచ్చిపోతావు, తప్పే ఉంది అందులో, నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే లైన్లో పడతావు. కానీ ఎంత కష్టమో చూడండి. యోగ చిత్తవృత్తి నిరోధ, ఈ యోగం ఏం చేస్తుంది అంటే మీరు ఏది అనుకుంటే అది సాధించగలిగేటటువంటి శక్తి ఇస్తుంది. అది రెండో సూత్రము. దానికోసం మీరు యోగ విద్య నేర్చుకోండి అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు? క్రమశిక్షణ. రెండవది ఏం చెప్పాడు? చిత్తవృత్తి నిరోధ. ఆ మనస్సు అలా విడిపోతూ ఉంటుంది, దాన్ని ఎలాగ లొంగ తీసుకోగలగాలో చెప్తాడు. తదా రక్తస్వరూపే అవస్థానం, తదా రక్తస్వరూపే అవస్థానం, తదా రక్తస్వరూపే అవస్థానం. చిత్తస్థే లాభం మాకు ఈ క్రమశిక్షణతో చిత్తములన్నింటినీ అరికట్టి నేను చేశాననుకోండి ఏం లాభం అవుతుంది అన్నావు, నువ్వు భగవంతుడు అవుతావు అన్నాడు. తదా ద్రష్ట స్వరూపే అవస్థానము అంటే ఏ ద్రష్ట, ఏ సాక్షి అవుతూ ఈ ప్రపంచాన్నంతటినీ నడుపుతున్నాడో నువ్వు ఆ స్వరూపంలో ఉండిపోతావు, నువ్వు కూడా భగవంతుడు అయిపోతావు. ప్రతి యోగి అదే అంటున్నాడు కదా, సాయిబాబా అలా చేసి చూపించాడు. ఈ మధ్య కాలంలో పండిత్ శ్రీరామ శర్మ ఆచార్య అలా చేసి చూపించాడు, శివటం అమ్మ అలా చేసి చూపించింది, వెంకటేశ్వర స్వామి అలా చేసి చూపించాడు. సదా దృష్టి స్వరూపే అవస్థానం. ఇంచేత ఈ యోగం వల్ల మీకు ఈ చేజెస్ అర్థమయ్యాయి. మళ్ళీ చెప్పండి, అధ యోగానుశాసనం. యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టస్వరూపే అవస్థానం. ఇది మొదటి మూడు సమాధి పాదంలో. ఇంకా చివరి మూడు దానికి వెళ్తున్నాను నేను. దీంతో సమాధి స్థితి అంటే ఏంటో తెలుస్తుంది మీకు. శృతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్ శృతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్ శృతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ
విశేషార్థత్వాత్. ఇది 49వ సూత్రం, చివరికి వచ్చేసాం. మూడు పనులు మనం పైన చెప్పుకున్నాం, అధ యోగానుశాసనం, రెండోది యోగ చిత్త, మూడోది. ఇదంతా ఎందుకు, ఎందుకు మనం ఆ దృష్టి స్వరూపంలో ఉండాలి అని చెప్పేదానికి, ఇంట్యూషన్ అనేటటువంటి ఒక పదం మనం చాలా వాడుతాం. ఇంట్యూషన్ అంటే ఏంటి తెలుగులో? ఇంట్యూషన్ తెలుగు ఏంటి? ఇంట్యూషన్ లేదేమో మనకి, ప్రజ్ఞ. ఇంట్యూషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక సమస్య వచ్చింది మీకు, ఆ సమస్యని శృత అనుమాన శృత పాండిత్యంతో, అంటే ఇప్పుడు లెక్కల్లో ఒక ప్రశ్న వచ్చింది మనకి, 8 8లు ఎంత అంటే మనం చక్కమని చెప్పగలుగుతాం, 8 8లు ఎంత. ఇది ఎలా వచ్చింది మీకు? విన్నారు, నేర్చుకున్నారు. ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. ఈ ప్రజ్ఞ అంటే ఏంటో అర్థం అవుతుంది. మధ్యప్రదేశ్లో జర్మన్ కొలాబరేషన్తో ఒక పెద్ద మిషనరీ వచ్చి ఇన్స్టాల్ అవుతుంది. నిజంగా గుంటూరులో జరిగింది ఈ సంఘటన. ఎందుకు ఆ మిషన్ కరెక్ట్గా ఇన్స్టాల్ కాలేదు? ఇండియన్ ఇంజనీర్స్, ఇండియాలో ఆ కంపెనీ తాలూకు ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి చూశారు, చేత కాలేదు. సరే, అసలు ఆ మిషనరీ డెవలప్ చేసినటువంటి కంపెనీ వాళ్ళకి జర్మనీకి ఫోన్ చేసి రప్పించారు ఎక్స్పర్ట్స్. వాళ్ళు రావడానికి ఇంకా 5-6 రోజులు టైం ఉంటే, మధ్యప్రదేశ్ నుంచి ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి, ఆ ఇన్స్టలేషన్ లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్ ఒకడు గుంటూరు వచ్చాడు. అక్కడ రంగన్న బాబు గారని నీళ్లకావిడి మోసేవాడు ఒకడు ఉన్నాడు. నీళ్లకావిడి కోసేవాడు రామభక్తుడు. చాలా మంది ఈ మధ్యనే ఆయన శరీరం వదిలేశారు. చాలా మంది గుంటూరులో ఆయన చూశారు. ఈ మధ్యనే 78-80లోనే ఆయన శరీరం వదిలేశారు. నీళ్లకావిడి మోసేవాడు అంటే, ఆయన ఎవరింటికిలో నీళ్లు పోస్తూ ఉండేవాడు ఈ రంగన్న బాబు గారు. ఆ ఇంటి అల్లుడు ఈయన, ఈ ఇంజనీర్. వాళ్ళ మామగారితో చెప్తున్నట్ట, మా మెషిన్ పాడైపోయింది, ఎలా పనిచేస్తుందో నాకు తెలీదు, మరి ఎన్నాళ్ళు పడుతుందో ఏమవుతుందో మాకు చాలా ఆందోళనగా ఉంది. మెషిన్ సెట్ అవ్వకపోతే ప్రొడక్షన్ స్టార్ట్ కాదు, ప్రొడక్షన్ స్టార్ట్ కాకపోతే డబ్బులు రావు, డబ్బులు రాకపోతే జీతాలు రావు, అసలు బాధ ఇది. రంగన్న బాబు గారు అక్కడ నీళ్లు పోస్తున్నారట. ఏముందయ్యా, బోల్ట్ కింద పడిపోయింది, బోల్ట్ బిగించండి అన్నట్ట. నవ్వాక పకపక ఆ ఇంజనీర్, నీకేం తెలుసయ్యా అసలు ఇంజనీరింగ్ గురించి, దాని గురించి బోల్ట్ పడిపోయిందంట నువ్వు. సరే, ఎక్స్పర్ట్స్ వచ్చారట, మళ్ళీ అవస్థపడ్డారు. చివరికి యాక్చువల్ గా ఏం జరిగిందంటే, బోల్టే మిస్సింగ్. అది ప్రజ్ఞ అంటే, ఇంట్యూషన్ అంటే. ఇంకా అక్కడ లాజిక్, శృత, అనుమానము, పాండిత్యం అది ఏం ఒక్కలే. ఆయన అడిగినా ఆయన చెప్పలేడు ఆయనకు ఎలా తెలిసిందో బోల్ట్ పడిపోయిందని. ప్రజ్ఞ అంటే అది ఇంట్యూషన్ అంటాం. దానికి లాజిక్ ఉండదు, కానీ కరెక్ట్ గా ఉంటుంది అది. అంతకంటే కరెక్ట్ అయినటువంటి మానసిక స్థితి ఉండదు. ఈ అధ యోగానుశాసనం, యోగ చిత్తవృత్తి నిరోధ సదా ద్రష్టు స్వరూపే అవస్థానం అనేటటువంటి స్థితి ఉందే, అది ధ్యానం. ఇప్పుడు ఇందాక మీరు చేసింది, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష నాస్తికాగ్రంత్వం విశ్చ నవలోకయన్, అది బేసిక్. మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తుంది. ఏ సమస్య ఉన్నా కూడా ఏ మందు వేయాలి తెలియదు మనకి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి నెల్లూరు హాస్పిటల్లో శరీరం పూర్తిగా నల్లబడిపోయినటువంటి ఒక పాపను తీసుకొచ్చారు. చదవండి, అది ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు. డాక్టర్స్ చెప్పారు ఏం లాభం లేదా, ఇంకా మీరు తీసుకెళ్ళిపోండి. దారిలో ఎవరో చెప్పారు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, వెళ్ళాడు. ఆయన ఎడంకాలు బొటకని వెళ్తూ బొడ్డులో నొక్కాడు గాచిగా, చెవుల్లోంచి, ముక్కుల నుంచి, నోట్లోంచి నల్లగా రక్తం కక్కుకుంది ఆ పాప. గోల పెట్టేశాడు వీళ్ళు. ఎప్పుడో చావాల్సిన పాపని 2-3 రోజుల తర్వాత ఇప్పుడే చంపించాడు. నువ్వేం గాబరా పడకండి అన్నాడు. ఏం చేయక ఏం చేశాడో తెలుసా, వేరుశెనగ పప్పులు పెట్టాడు. కావు బతుకుల మధ్య ఉన్నటువంటి పాపకి వేరుశెనగ పప్పులు పెట్టాడు. ఏమైంది, ఈ పాప ఇప్పటికీ బతుకుంది. దశలు సుబ్బరామయ్య గారు రాసినటువంటి పుస్తకంలో చదవండి అది. మరి ఎలా తెలిసింది ఆయనకి అలా బొడ్డులో నొక్కాలని? తెలియదు వాళ్ళకి. ప్రజ్ఞ అంటే అది. అందుకే మీ బుర్ర పక్కన పెట్టండి అని చెప్పేది. ఆలోచన వద్దు, సంకల్పాలు వద్దు. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం అనేటటువంటిది నిత్య జీవితంలో మీరు అలవాటు చేసుకుంటూ ఉంటే ఈ ప్రజ్ఞ మీకు ఈజీగా వస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. శృతానుమాన ప్రజ్ఞాభ్యాం అన్య విషయ విశేషార్థత్వాత్. తెలీదా జ్ఞానం ఎలా వస్తుందో? వస్తుంది ఆ జ్ఞానం అక్కడి నుంచి. గబుక్కు నిప్పులో చేపెట్టాడు సాయి. ఏం జరిగింది అక్కడ? ఎక్కడో ఆ పక్కన ఉన్నటువంటి పల్లెటూళ్ళో ఒక కొలిమి దగ్గర ఒక స్త్రీ తన పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని కొలిమి కొడుతోంది, అతిథిని లాగుతోంది. ఈ లోపల వాళ్ళ మామగారు మంచినీళ్ళు అడిగారు, దగ్గుతో బాధపడుతూ. గబుక్కులు లేచింది, గబుక్కులు లేచేసరికల్లా ఈ బిడ్డ కొలిమిలో పడబోయాడు. ఇక్కడ షిరిడీలో ఆయన నిప్పులో చేపెట్టాడు. ఐదారు రోజుల తర్వాత ఆ పాపం తీసుకుని వాళ్ళు వచ్చారు. ఇవంతా మనం తెలిసిన సంఘటనే కదా. ఆ ప్రజ్ఞ వస్తుంది, యోగ విద్య అభ్యసిస్తే అని చెప్తున్నాడు. ఈ మధ్యన ఉన్న సూత్రాలలో ఇంకా దాని డీటెయిల్స్ ఇస్తాడు, అవి క్రమక్రమంగా మీరు చదువుకోండి. కానీ ఇంత వస్తుంది అన్నా చదవలేకపోయామే, దాన్ని బట్టి మన మానసిక స్థితి అర్థం చేసుకోండి. ఇంత లాభాలు ఉన్నాయి, ఈ విధమైనటువంటి సర్వజ్ఞత్వము, సర్వ సమర్థత, పిల్లలు పుట్టరు. శ్రీ గురుడు 60 ఏళ్ళు ఆమె పిల్లలు పుట్టరు అంటే ఆయన ఏం చెప్పాడు? అష్టదోషాన్ని ప్రదర్శన చేసుకున్నాడు. గురువు మీద నమ్మకంతో ఆవిడ చేసుకుంది, పిల్లలు పుట్టారు. ఇలా ఎన్ని సంఘటనలు మీరు చెప్పుకోవచ్చు. ఈ సంఘటనలన్నీ విశేషార్థ క్లాస్ అంటే అర్థం అది. అది ఎలా జరుగుతుందో తెలియదు గురువులకి కూడా. ఆ ప్రజ్ఞ అలాంటిది, ఆ స్థితి అలాంటిది. విశేషార్థత్వాత్, విశేషమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో జరగటం మొదలెడతాయి. నెక్స్ట్ శ్లోక, తజ్జః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధి. తజ్జః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధి. తజ్జః సంస్కారః అన్య సంస్కార ప్రతిబంధి. ఎప్పుడైతే మీలో ఆ ఋతుంభరా ప్రజ్ఞ, ఆ సమాధి స్థితి ఎప్పుడైతే మీలో మేల్కొంటుందో, ఈ నీచ సంస్కారాలన్నీ పోతాయి. ఇది చేయలేకపోవటం ఉందే, మంచి పని చేయాలని ఉంది, చేయలేకపోతున్నాను అనే ఉండ తక్షణం చేసేయగలుగుతారు మీరు. అంటే ఈ పతంజలి యోగ శాస్త్రము క్రమక్రమంగా మిమ్మల్ని సన్మార్గం మీద పెట్టుకుంటూ చివరికి మిమ్మల్ని యోగస్థితికి తీసుకెళ్తుంది. తస్యాపి నిరోధే సర్వనిరోధాత్ నిర్బీజ సమాధి. తస్యాపి నిరోధే సర్వనిరోధాత్ నిర్బీజ సమాధి. తస్యాపి నిరోధే సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. మంత్రాలయంలో ఎవరి సమాధి ఉంది? మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సమాధి. సర్వవ్యాపకత్వం గురించి చెప్తున్నాను, ఒక సాయియే కాదు, ప్రతి గురువు యొక్క సమాధి కూడా యోగ సమాధి. మొన్న అమలాపురం వెళ్ళినప్పుడు నా ఊరి పేరు గుర్తురావటమే, ఒక పల్లెటూరులో ఒక దర్గా ఉంది, ముస్లిం కొట్టుకొచ్చేట వరదల్లో ఆ గ్రామానికి, అక్కడ స్థిరపడిపోయాడు. ఆయన దర్గా దగ్గర కూడా ఇలాగే మనుషులు వెళ్తూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు సమాధి. ఆ స్థితికి వెళ్ళినటువంటి ప్రజ్ఞ ఉన్నదే సర్వాంతర్యామి అయిపోతుంది. అది ఆ ప్రజ్ఞ, అది మనకి చెప్తే అర్థం కాదు ఆ సర్వాంతర్యామితో ఎలా అయిపోతుందో. సిద్ధిసాయి యొక్క మానసిక స్థితి, మంత్రాలయం యొక్క, రాజవేంద్ర స్వామి యొక్క మానసిక స్థితి ఇవంతా ఒకటే. దానిని మనము నిర్బీజ సమాధి అంటాం. అంచేత సమాధి అనేది శవాన్ని పెట్టినటువంటి స్థలం కాదు, ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల కేంద్ర బిందువులు. అంచేత సమాధి అంటాం మనం వాటిని. అది ఎలా ఉంటుందో మనకి తెలుపుతుంది ఇది మొదటి అధ్యాయము పతంజలి యోగ సూత్రాలలో. సమాధి పాదము అని చెప్పుకుని మన బ్రెయిన్ ఎలాగా ఆ యూనివర్సల్ బ్రెయిన్ తో కలిసిపోతే రకరకాలైనటువంటి స్థాయిలు వస్తాయో, మనం ఇప్పుడున్నటువంటి స్థాయి నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా 8 స్థాయిలలో సమాధి స్థాయికి వెళ్తామని చెప్తాడు. దాన్ని మనం తర్వాత రెగ్యులర్ గా జరిగేటటువంటి క్లాసుల్లో అర్థం చేసుకుందాం. ఇదేంటి థియరీ పార్ట్? థియరీ పార్ట్ ఏమర్థమైంది? మొత్తము మన బ్రెయిన్ లోనే అంతా ఉంది. అందుకే గాయత్రి దాంట్లో శుభ్రం కపాలం కదా, ఈ బ్రెయిన్ కపాలము శుభ్రం ఇంట్యూషనల్ తో సమానం అయిపోతుంది. పంచముఖి గాయత్రి యొక్క సాధనలో అది వస్తుంది. ఇది థియరీ పార్ట్. థియరీ పార్ట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మన మనస్సులే, మన చిత్తములే, మన బ్రెయిన్లే ఏమీ చేత కానటువంటి నిర్వీర్యముగా నిస్సహాయముగా ఇతరుల మీద ఆధారపడేటటువంటి ఈ బ్రెయినే యోగ సూత్రాలను అధ్యయనం చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటే బ్రెయిన్ సెల్స్ డెవలప్ అవుతాయి. ఎంతవరకు డెవలప్ అవుతాయి? అన్ని బ్రెయిన్ సెల్స్ డెవలప్ అయిపోతాయి. డెవలప్ అయిపోతే ఉన్న స్థితికి మన ఋషులు పేరు పెట్టింది ఏంటి అంటే సమాధి. సమాధి అని పేరు పెట్టారు. ఇంగ్లీష్లో దాన్ని ఇంట్యూషన్ అనండి మీరు. ఈ సమాధి ఎప్పుడైతే డెవలప్ అయిపోతుందో మీలో మూడు గుణాలు ఖచ్చితంగా వస్తాయి, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. మరి ఎలా డెవలప్ చేసుకోవాలి దాన్ని? దానికి రెండో అధ్యాయంలో చెప్పాడు, సాధనా పాదము, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని, క్రియాయోగ, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని, క్రియాయోగ, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని, క్రియాయోగ. సాధన ఎలా చేయాలో చెప్తూ ఫ్యాన్ తిరగటం మొదలెట్టింది. స్విచ్ వేశాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు. ఫ్యాన్ తిరగటం మొదలెట్టింది, గాలి వేయటం మొదలెట్టింది. అంటే మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడికి దండం పెడతామా పెట్టామా? దండం పెడతాం. అమ్మయ్య నీ వల్ల కదా గాలి వచ్చిందని. కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు ఏమంటాడు? నేనేం చేయలేదయ్యా. ఎవరు చేశారు? ఈశ్వరుడు చేశాడు. అందుకే సాయి అయినా అల్లా మాలిక్ అనేవాడు. ఏ యోగి అయినా ఏమంటాడు అంటే ఈశ్వరుడు చేశాడు తప్ప నేనేం చేయలేదు. భావం అర్థమవుతోంది కదా అక్కడ. ఈశ్వర ప్రణిధానాన్ని అంచేత మొట్టమొదట మీరు మీ జీవితాలలో ఆ ఆలోచన విధానం తెచ్చుకోండి. ఈశ్వర ప్రణిధానాన్ని జరుగుతోందే కూడా ఈశ్వరుడు యొక్క సంకల్పమే తప్ప నా సంకల్పం కాదు. మీ యొక్క అహంకారం మాత్రమే అది మీ సంకల్పం వల్ల మీకు పిల్లలు పుట్టారని, మీ సంకల్పం వల్ల మీకు రోగాలు రాలేదని, మీ సంకల్పం వల్ల మీకు ఉద్యోగాలు వచ్చాయని మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే తెలుస్తుంది. అందులో మీదేమీ లేదు. ఎక్కడ కాస్త తిరకాసు పడ్డా మీరు అవుట్. తిరకాసు పడ్డప్పుడు మాత్రం క్రెడిట్ ఏంటి అంటే భగవంతుడు దేవుడు. జరిగినప్పుడు మాత్రం ఏంటంటే మీ గొప్పతనం. వద్దు ఈశ్వర ప్రణిధానాన్ని. అంచేత మొదట ఈ మానసిక స్థితి తెచ్చుకోండి. మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు జరిగినటువంటి సంఘటన. మనం ఛాయశక్తుల మనస్ఫూర్తిగా మనం ఎలా కావాలనుకుంటున్నామో అలా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. జరగలేదు, బాధపడవద్దు, నిరాశ చెందవద్దు, ఆందోళన చెందవద్దు. ఇంకేముంది, అయిపోయిందండి మా జీవితం. ఏ అవలే జీవితం, జీవితం ఇలాగే ఉంటుంది. అంచేత ఆ మానసిక స్థితి, జీవించగలిగేటటువంటి మానసిక స్థితిని ఈశ్వర ప్రణిధానాన్ని అంటాం. తపస్సు చేయటం ఇంకా మనకి రాలేదు. అతి త్వరలో తపస్సు చేయగలిగేటటువంటి సెంటర్స్ ఏవైనా మనకి దగ్గరలో ఉంటే చూడాలని నేను రేపు వెళ్తున్నాను. నేను ఉంటే సామూహికంగా కొంతమంది వెళ్ళి తపస్సు కూడా చేసుకుందాం. కానీ ఒక పని మనం ఇక్కడ ఉండి చేయగలం, స్వాధ్యాయం. ఇది స్వాధ్యాయమే. అందరం కలిసి ఈ పుస్తకాలు మనం చేసుకుంటున్నాం. అంచేత తపస్సు, స్వాధ్యాయము, ఏది జరిగినా ప్రపంచంలో నాదేమీ లేదు. జరుగుతోందంటే ఏసీ పాడైపోయింది, బాగు చేయడానికి ఎయిర్ కండిషనర్ ఎక్స్పర్ట్ వచ్చాడు అనుకుందాం అమెరికా నుంచి. ఇక్కడ వాళ్ళతో చేతకాక బాగు చేసాడు వాడు. ఎలా బాగు చేయగలిగాడు? వాడు శక్తి ఏం లేదు, ఈశ్వర ప్రణిధానాన్ని నియమాల ప్రకారం బాగు చేశాడు. వాడికి నియమాలు తెలిసాయి, మనకి నియమాలు తెలియలేదు. ఇది ఈశ్వర ప్రణిధానం అంటే. అది గుర్తుంచుకోండి. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి. ఏది జరిగినా కూడా నువ్వేం చేయలేవు. ఓకే అనకపోయినా అది ఓకే, నాకు నచ్చలేదన్నంత మాత్రం ఆగుతుందా ఏంటది? కానీ నువ్వు ఓకే అనేసావు అనుకో, నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. ఆనందంగా ఉంటావు.